ఓం శ్రీ సాయిరాం లవ్ టు లవ్ కార్యక్రమం ద్వారా శ్రావ్యమైన పాటలతో స్వామి ప్రేమతత్వాన్ని మనందరికీ ఎంతో చక్కగా తెలియజేసిన బ్రదర్ చంద్ర విజయ్ కి ధన్యవాదాలు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ప్రశాంతి నిలయం నుండి అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి ట్యూన్ అయి ఉండండి. త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ శ్రీ సాయి దేవ. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భువికి దిగివచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాదపద్మములకు శతకోటి ప్రణామములు సమర్పిస్తూ ఆ ప్రేమస్వరూపుడైన సాయి భగవానుడు నడయాడిన శాంతిధామమైన ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఈనాటి తెలుగు ప్రసారాలలో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశ ఝరి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది సాయి ప్రసాద్. ప్రశాంతి నిలయం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లే శ్రీ సత్యసాయి భగవాను నిలయం. సాక్షాత్తు అవతార పురుషునిచే పావనమైన ఈ నిలయంలో ఉన్నది ఒకే భాష, అదే హృదయ భాష. ఉన్నది ఒకే మతం, అదే ప్రేమ మతం. ఉన్నది ఒకే కులం, అదే మానవ కులం. ఈ దేవాలయంలో ప్రపంచంలోని అన్ని భాషల వారు, అన్ని మతాల వారు, అన్ని ప్రాంతాల వారు చేరి అణువణువునా నిండి ఉన్న నిత్యసత్యమైన దైవత్వాన్ని ఆరాధిస్తారు. శ్రోతలందరికీ తెలిసిన విషయమే, ప్రతి సంవత్సరం సాయి కుల్వన్ సభామండపంలో అన్ని రకాల పండుగలను భక్తులు సర్వదేవతాతీత స్వరూప భగవాన్ శ్రీ సత్యసాయి పరమాత్ముని సన్నిధిలో జరుపుకోవడం భక్తుల మహద్భాగ్యమని. అదేవిధంగా పోయిన ఆదివారం నాడు ప్రశాంతి నిలయంలో ఓణం పర్వదినం కన్నుల పండుగగా జరిగింది. ఈ సందర్భంగా కేరళ రాష్ట భక్తులు 3 రోజుల పాటు వివిధ కార్యక్రమాలతో ఆనందంగా సాయి పరమాత్ముని కొలిచారు. కేరళ ప్రాంతం వారు ప్రత్యేకంగా జరుపుకునే ముఖ్యమైన పండుగలలో ఓణం ఒకటి. శ్రావణ మాసంలో శ్రవణ నక్షత్రంలో వారు ఈ పండుగను జరుపుకుంటారు. ఓణం అనగా నూతన వస్త్రమును ధరించుట అని అర్థం. దీనినే వారు ఓనక్కడి అంటారు. అయితే పండుగలు కేవలం ఆనందంగా జరుపుకునే వేడుకలు మాత్రమే కావు అని మనకు తెలుసు. భారతీయ సంస్కృతిలోని ప్రతి పండుగ వెనుక ఎంతో అంతరార్థం నెలకొని ఉంది. అదేవిధంగా ఓణం పర్వదినానికి కూడా కొంత చరిత్ర ఉంది. ముఖ్యముగా ఈ పండుగ ఇద్దరు ప్రధానమైన వారు ఉన్నారు. ఈ పండుగకి ఒకటి వామనావతారం, రెండవది బలిచక్రవర్తి. లోకంలో భూదానం, గోదానం, వస్త్రదానం, సువర్ణదానం చేసేవారు కోట్లాను కోట్ల మంది ఉన్నారు. కాని తనను తాను దానం చేసుకున్నవాడు ఒక్క బలిచక్రవర్తి మాత్రమే. బలి అనగా దానం అని అర్థం. తనను తాను భగవంతునికే త్యాగం చేసి మహాత్యాగి అనే కీర్తిని గణించాడు బలిచక్రవర్తి. మనిషి పురోభివృద్ధికి తోడ్పడేవి, సత్యమార్గాన్ని చూపేవి ఈ పండుగలు. ప్రతి సంవత్సరం వచ్చే ఈ పండుగలు మనిషి జీవితంలో పరమాత్మతత్వాన్ని గుర్తు చేస్తూ ఉంటాయి. కనుక వాటిని మనం ఆహ్వానిస్తూ, వాటిని అర్థం చేసుకుంటూ, వాటి అంతరార్థాన్ని గ్రహిస్తూ వెళ్లటం ఎంతో ముఖ్యమైన విషయం. ఈనాటి మన శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమంలో 1986వ సంవత్సరం నాడు ఓణం పర్వదిన సందర్భంగా స్వామివారు వారి దివ్యోపన్యాసంలో అందించిన కొంత భాగాన్ని వింటూ దానిని గ్రహిస్తూ తరిద్దాం. ఈ ఉపన్యాసంలో స్వామి ముందుగా ఏం చెప్పారో విందాం.
సద్గుణములు కలిగి సరి అయిన నడతున్నా అది ఏ స్వర్గమగును అవనియందు. భారతీయ సంస్కృతికి వేద ఉపనిషత్తులే మూలము. సంగీతమునకు సాహిత్యమునకు వేదములే మూల కారణము. సామవేదము నుండియే సంగీతం ఆవిర్భవించినది. ఋగ్వేదం నుండి ఏర్పడినటువంటిదే సాహిత్యము. భక్తిపూరితమైనటువంటి యొక్క సంగీతమే భగవంతుని యొక్క స్వరూపము. కనుకొని నాహం వశామి వైకుంఠే నయోగే హృదయం రవౌ మద్భక్తః యత్ర గాయంతి తత్ర శ్రీరామ నారద అన్నాడు నారాయణుడు. నారద, నేను వైకుంఠమునందు కాని లేక ఏ యోగుల హృదయమునందు కాని నేను నివసించుటలేదు. మద్భక్తః యత్ర గాయంతి, ఎక్కడ నా భక్తులు నన్ను స్మరించుచుందురో అక్కడ తత్ర తిష్ఠామ నారద, అక్కడ నేను ప్రతిష్ఠ అయి ఉంటాను అన్నాడు. భగవంతుడు భక్తుల హృదయమన్నందుమే మాత్రమే కాక దుష్టుల హృదయమునందు కూడాను తాను ఉంటున్నాడు. స్వయం తీర్ణ పరాం తారయతి, తాను తరించి పరులను తరింపజేయగోరు నిట్టి మానవుడే నిజమైన మానవుడని కూడాను నిరూపించింది వేదము. సర్వాంతర్యామి అయినటువంటి భగవంతుడు సర్వుల హృదయస్థాయి అయి సర్వ మానవత్వాన్ని రంజింపజేయచ్చు, దివ్యత్వమును ప్రకటింపచేస్తూ ఉంటాడు. ప్రహ్లాదుడు ఒకనొక సమయమున తన తల్లి అయిన లీలావతి దగ్గరికి వచ్చి, అమ్మా, హరిప్రియుడైన నాకును హరిద్వేషి అయినటువంటి నా తండ్రికిని ఉన్నది ఒక్కటే భేదము అన్నాడు. నేను భగవంతుణ్ణి ప్రేమిస్తూ స్మరిస్తూ అతని ప్రేమ రసామృతమును గోలి నా హృదయమును నింపుకొని నేను మత్తుడై ప్రేమోన్మత్తుడై తన్మయత్తుడై తాదాత్మభావములో ఆనందాన్ని అనుభవిస్తున్నానన్నాడు. నా తండ్రి అయిన హిరణ్యకశిపుడు నారాయణుని ద్వేషించి తన హృదయమును కఠినమైన శిలగా మార్చుకొని ఆ శిలయందే నారాయణుని ప్రతిష్ఠ చేసుకున్నాడు. హరిని ద్వేషించినటువంటి హిరణ్యకశిపుని యొక్క హృదయమునందును, హరిని ప్రేమించినటువంటి ప్రహ్లాదుని హృదయమునందును ఉన్నది ఒక్కడే హరి. ద్రవరూపమైనటువంటి ప్రేమను ఆరగించి దాహమును తీర్చుకొని తన యొక్క తాపమును చల్లార్చుకున్నాడు ప్రహ్లాదుని. కఠినమైనటువంటి హృదయమునందు హరిని ప్రతిష్ఠ చేసుకుని తాను తన తాపమును చల్లార్చుకునలేక దాహమును తీర్చుకునలేక తాను అనేక విధమైనటువంటి అవస్థలకు గురి అయ్యాడు హిరణ్యకశిపుడు. నమ్మి బ్రతుకు అన్నారు మానవుడు. నమ్మిక కలిగినటువంటి మానవునికే తనకు ఒక విధమైన ఆనందము లభ్యమవుతుంది. ఆనందమును లభ్యము గావించుకున్న మానవుడు అశాంతికి దూరమవుతాడు. అశాంతి దూరమైనప్పుడు శాంతి సుఖములు అనుభవిస్తాడు. కనుక దైవత్వం సర్వవ్యాపి అనేటువంటి యొక్క సత్యత్వాన్ని గుర్తించుకున్నప్పుడే గాయకులు పరమభక్తులు దైవత్వాన్ని విస్మరించగా స్మరించి విశ్వసించి తన యొక్క జీవితమును సార్థకం గావించుకుంటారు.
ఏకాత్మ సర్వభూతాంతరాత్మ అన్నట్లు అన్ని జీవరాశులలోనూ ఉన్నది ఒకటే ఆత్మ, అదే పరమాత్మ. అది ముందుగా మనం గుర్తించాలి. అయితే వీడు మంచివాడు, వీడు చెడ్డవాడు, ఇది ఉత్తమమైనది, ఇది నీచమైనది అంటూ ఏదీ లేదు. మనిషిలోనూ జంతువులోనూ రాక్షసునిలోనూ భగవంతుడు ఉన్నాడు. అయితే మనం జీవితంలో ఏది చేస్తున్నప్పటికీ భగవంతునిపై విశ్వాసంతో భక్తి అనే ప్రేమను పెంచే కొద్దీ అతను వ్యక్తమవుతూ ఉంటాడు. ఈ విషయం మన పురాణాలలో ఎంతో మంది భక్తుల జీవితాలలో మనం చూడవచ్చు. దానిని గురించి స్వామి ఇంకా ఏం చెప్తున్నారో ఇప్పుడు విందాం.
దైవము లేని స్థానము లేదు, దైవముది కాని నామము లేదు. భాగవతమనందు ప్రహ్లాదుడు కూడాను ఇందు కలడందుడేదని సందేహము వలదు. చక్రి సర్వోపగతుడు, ఎందెందు వెదకి చూచినా అందందే కలడు అన్నాడు. త్యాగరాజు చెప్పాడు, ఏ తావునరా నిలకడ నీకు, ఎక్కడ చూచినా నీ ఉంటున్నావు, నీకు నిలకడనే లేదు. సర్వవ్యాపకుడవు, సర్వాంతర్యామివి, సర్వజ్ఞుడవు, సర్వశక్తిమయుడవు అని వర్ణిస్తూ వచ్చాడు. ఏకం వచ్చి సర్వభూతాంతరాత్మ కేవలం మానవుని ఎందు మాత్రమే కాక పశుపక్షి మృగాదులు ఎందు కూడాను దైవత్వము ఆవరించి ఉంటున్నాడు. ఈ సత్యాన్ని గుర్తించినటువంటి త్యాగరాజే రామ చిలుక నొకతే బించి ప్రేమ మాటలాడనేపి రామ చిలుక నొకతే బించి ప్రేమ మాటలాడనేపి రామ రామ రామాయనుచు రమణి ఒక్కతే ఎన్నగా శ్రీరామ భజన కన్నా మిక్కిలున్నదా. దైవత్వం అనేటువంటిది సకల భూతములందు కూడాను ఉంటుండటం చేతనే దాసి అపరంజి రామచిలుకను పెంచి రామా 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 అనేటువంటి ప్రేమ మాటలు నేర్పినప్పుడు ఆ రామచిలుకు కూడాను రామా రామా రామాని స్మరించినట్టుగా త్యాగరాజు వర్ణిస్తూ వచ్చాడు. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మతత్వమును గుర్తించినటువంటి వాడు బ్రహ్మనే తానవుతాడు. వాల్మీకి నిరంతరము రామును స్మరించుతూ చింతించుతూ రామాయణము లిఖిస్తూ వచ్చాడు. కనుకనే వాల్మీకి ముఖ తేజస్సు అనేటువంటిది రామ ప్రతిబింబంగా దర్శిస్తూ వచ్చారు ఆశ్రమవాసులు. మనస్సున ఎట్టి పవిత్రమును చింతించునో వాని ముఖమున అట్టి ప్రకటతము కావిస్తూ ఉంటాది అంతర్శక్తి. రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్ మానవుని యొక్క ముఖము. కనుకనే రామచింతన చేత రమింప చేసుకున్నటువంటి యొక్క దివ్య తేజస్సుతో కూడినటువంటి వాడు వాల్మీకి. మోజస్సు నిరంతరము భగవంతుని చింతించటం చేత తన యొక్క ముఖము దైవ కళగా, దైవ సృష్టిగా, దైవ తేజస్సుగా వికసిస్తూ ప్రకటిస్తూ ప్రకాశిస్తూ వచ్చింది. ఇది బైబిల్ యొక్క ప్రకటితము. డార్విన్ అనేటువంటి ఒక వ్యక్తి తాను విద్యార్థిగా ఉండినటువంటి సమయం లోపల హెన్స్లో అనేటువంటి ఒక గురువు దగ్గర తాను విద్యనభ్యసిస్తూ వచ్చాడు. ఆ అధ్యాపకుడు పరమ పవిత్ర హృదయుడు, నిస్వార్థ ప్రియుడు, నిరంకారమయుడు, నిశ్చల చిత్తుడు. అట్టి గురువును ఆశ్రయించినటువంటి ఈ డార్విన్ నిరంతరము కూడాను గురువు వలె నేను కూడాను ఈ స్థితిని అనుభవించాలి అని సచ్చింతన చేస్తూ వచ్చాడు. యద్భావం తద్భవతి, మానవుని యొక్క భావమును పురస్కరించుకునియే తన ఫలితము కూడాను ఆశ్రయించి ఉంటాయి. కట్ట కడపటికీ తన చిరకాల వాంఛను తీర్చుకోగలిగాడు డార్విన్. డార్విన్ కూడా నిశ్చల చిత్తుడు, నిస్వార్థపరుడు, నిరహంకారమయుడు. ఈ విధమైనటువంటి తేజస్సుతో తాను ప్రకాశిస్తూ వచ్చాడు ప్రజల ముందు. కడపటికి దైవము తాను ఒక్కటే అనేటువంటి సత్యాన్ని కూడా గుర్తించుకుంటూ వచ్చాడు. కనుకనే దైవాన్ని ఎదురుగా ఉండినట్టుగా భావించి నేను లేక నీవు లేవు అన్నాడు. దైవము లేక భక్తుడు కాని, భక్తుడు లేక దైవము కాని ఉండుటకు వీలు కాదు. భక్తుడు భగవంతుడు అవినాభావ సంబంధముతో కూడినటువంటి అన్యోన్య ఆశ్రయముతో చేరినటువంటి ఏకత్వము స్వరూపుడు. భక్తుడు ప్రేమోన్మత్తుడై తన్మయత్తుడైనప్పుడు, తాదాత్మభావను పొందినప్పుడు ఏకత్వాన్ని పొందగలుగుతుంది. కనుకనే అట్టివాడే పరమభక్తుడైనటువంటి ప్రహ్లాదుడు. వంశము రాక్షస వంశము, రూపము మానవ స్వరూపము, చిత్తము దైవ చిత్తము, ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని పొందినటువంటి యొక్క పవిత్ర స్వరూపుడే ప్రహ్లాదుడు. ఈ ప్రహ్లాదుడు నిరంతరము కూడాను ఒక సంస్కృతిని పురస్కరించుకుని, భారతీయ సంస్కృతిని ఆశ్రయిస్తూ, తూచ దానిని అనుసరిస్తూ, ఆదర్శంగా ప్రజలకు అందిస్తూ వచ్చాడు. పురుషార్థములు నాలుగు, ధర్మ అర్థ కామ మోక్షములని. ధర్మమును ధర్మముగానే వదలక ధర్మమున్న స్థానము నుండి అర్థము ప్రదేశమునకు తీసుకుని పోయి అర్థమును కూడాను ధర్మమయం గావించినటువంటి సద్భక్తుడు ప్రహ్లాదుడు. ధర్మార్థమును రెండింటిని ఏకత్వము గావించి ఆ స్థానము నుండి కూడాను కామములకు కూడాను నడిపించినటువంటి ఒక వ్యక్తి. అర్థకామములు రెండింటిని ధర్మమయం గావించి తాను ప్రశాంత స్థితి ఎందుకున్నప్పుడు మోక్షమే తనను వరించుకుంటూ వచ్చింది.
స్వామి చెప్పినట్లు ప్రహ్లాదుని జీవితం చూసినప్పుడు మనిషి చిత్తం భగవంతునిపై ఉంటే చాలు, దానవుడు అయినా ఏ వంశంలో పుట్టినా కూడా మోక్ష మార్గాన్ని చేరగలడు. నిజానికి మోక్షమే వారిని వరించటానికి వేచి ఉంటుంది అన్నారు. దానవుడు సైతం మోక్షాన్ని పొందగలడు భగవంతుని ఆశ్రయించినప్పుడు అని తెలుస్తుంది కదా. మనుషులమైన మనం కూడా ధర్మార్థ కామ మోక్షములను పాటిస్తే చాలు అని, మనలోని భావం ప్రధానం అని స్వామి మనకు చెప్తున్నారు. బలిచక్రవర్తికి వామనునికి ఓణం పర్వదినం గురించి స్వామి వివరించే మరో ఉపన్యాసం క్లిప్ని ఇప్పుడు విందాం.
దానవ వంశమునందు జన్మించినప్పటికీ ధర్మార్థ కామమోక్షములు ఎందు సార్థకము గావించుకున్నటువంటి మహాపవిత్ర వ్యక్తులు ముగ్గురు మాత్రమే ఉంటుందన్నారు. బలిచక్రవర్తి, ప్రహ్లాదుడు, విభీషణుడు. కాని మానవులై జన్మించి కూడాను ధర్మమోక్షములను విస్మరించి అర్థకామములు ఎందే జీవితమును గడిపి జీవితం వ్యర్థం గావించుకున్నటువంటి మానవులు అనేక మంది ఉంటున్నారు. పరమభక్తుడైనటువంటి ప్రహ్లాదుని యొక్క కుమారుడే విరోచనుడు. కాని విరోచని యొక్క తత్వము విరుద్ధంగా మారిపోయింది. విరోచని యొక్క భావములు హేతువాదములు. చార్వాకము యొక్క తత్వము విరోచని యొక్క తత్వము. ఆ విరోచని యొక్క కుమారుడే పరమ పవిత్రుడైనటువంటి బలిచక్రవర్తి. ఈ బలిచక్రవర్తి ప్రహ్లాదుని యొక్క మనుమడు, గ్రాండ్ సన్. ఈ బలిచక్రవర్తి ప్రజలను కన్నబిడ్డల వలె పాలించినటువంటి వాడు, ప్రజల యొక్క ప్రేమకు మన్ననలకు పాత్రుడైనటువంటి వాడు. ప్రజలే బలిచక్రవర్తి దేహం యొక్క అంగములుగా భావించుకున్నటువంటి వాడు. ప్రజలు బలిచక్రవర్తిని ఈ దేహమునందు గుండె వలె విశ్వసించినటువంటి వారు. ఆ ప్రజలకు ఆ చక్రవర్తికి సరి అయినటువంటి సాటిగా ఉండేటువంటి వారు. ఇతను ఒకనాడు బలిచక్రవర్తి విశ్వజిత్ అనేటువంటి యాగమును ప్రారంభించాడు. లోకములో మంచివారిని చూచి, పవిత్రులను చూచి, అధిక స్థాయి ఎందుండేటువంటి వారిని చూచి కొన్ని విధమైనటువంటి దుర్గుణములు అభివృద్ది పరుచుకొని అసూయాభావము చేత అనేక విధములైనటువంటి కుట్రలు పన్ని ఈ మంచి వారిని చెడుపుటకు అనేక ప్రయత్నములు చేస్తుంటారు కొంతమంది. ఇట్టివి యుగ యుగముల నుండి కూడాను జంట పట్టల వలె వెంటాడుతూ వస్తూ ఉంటాయి. రామావతారమనందు అనేక విధములైనటువంటి యొక్క అసూయాపరుల చేత తాను హింసించబడుతూ వచ్చాడు. హరిశ్చంద్రుని యొక్క సమయమునందు కూడాను అనేక మంది ఋషులయందే ఒక దుర్భావం బయలుదేరి హరిశ్చంద్రుని ఒక విధమైనటువంటి యొక్క ప్రతిజ్ఞను పరీక్ష చేసి అతన్ని ఓడించాలని ప్రయత్నించారు. ధర్మమూర్తులైనటువంటి పాండవులను చూచి కౌరవులు కండర్ర చేసుకున్నారు. త్యాగమయుడైనటువంటి యొక్క జీసస్ను చూచి కొంతమంది అసూయాపరులు జూడాస్ విరోధంగా అతని పైన కత్తిని కట్టారు. సర్వమత సమ్మతమే తన యొక్క అభిమతంగా విశ్వసించినటువంటి మహమ్మదును చూచి మక్కాకు రానివ్వకుండా అతన్ని పరాభవం గావించి ప్రక్కకు తొలగొట్టారు. అన్ని కాలములు యందు అన్ని మతములు యందు ఈ విధమైనటువంటి అసూయభావము చెలరేగి అనేక విధమైనటువంటి అశాంతిని అభివృద్ధిపరచి సమాజ లోపల కొంచెం అలజడను అభివృద్ధి గావించారు. ఇక్కడ బలిచక్రవర్తి ప్రజలపై నుండినటువంటి యొక్క అభిమానము చేతను ప్రేమ చేతను ప్రజల యొక్క క్షేమం ఆశించి యావత్ ప్రపంచమంతయు కూడాను కేవలము ఒక బలిచక్రవర్తి ప్రపంచంగా మారాలని విశ్వజిత్తు విశ్వమును జయించినటువంటి వాడిగా తయారు కావాలని విశ్వమంతయు కూడాను సుఖశాంతులతో భద్రతలతో తులతూగాలని తాను సంకల్పించుకున్నాడు. ఈ యాగమును తిలకించినటువంటి యొక్క దేవతలలో కూడాను ఒక అసూయభావం ప్రారంభమైంది. వీరందరూ నారాయణుని చేరి, స్వామి, రాక్షసుడైనటువంటి యొక్క బలచక్రవర్తి విశ్వముని స్వాధీనం చేసుకుని దేశమంతా కూడాను రాక్షసమయం గావించవచ్చును, కనుక మమ్మల్ని రక్షించి అతని ఈ యొక్క అభిష్టం నుంచి వేరుగావించేటువంటి విధానమును మీరు సంకల్పించాలని ప్రార్థించారు. మానవులు సంకుచిత హృదయులు, తానొకటి తలుచిన దైవముఖడు తలుచుననేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నారు. నారాయణుడు అంగీకరించినట్టే అంగీకరించి బలచక్రవర్తి యొక్క పవిత్ర హృదయాన్ని పరిశీలన చేసి పరమభక్తుడని విశ్వసించి అతన్ని ఏ విధంగానైనా కూడాను స్వర్గములకు పంపించాలి అనేటువంటి సత్సంకల్పాన్ని తాను చేశాడు. ఈ సంకల్పానుసారంగా వామనమూర్తి అయి సిద్ధాశ్రమమున జన్మించాడు. వామనమూర్తి దానమును కోరి యజ్ఞములో ప్రవేశించాడు. నిర్మల హృదయుడు నిస్వార్థపరుడు కనుక బలచక్రవర్తికి వామనమూర్తి యొక్క తేజస్సు చక్కగా దైవంగా గుర్తించుకోగలిగాడు. స్వామి, ఈ యజ్ఞ సమయమునందు తమ యొక్క కోరిక ఏమిటి? నేను సర్వసంగ పరిత్యాగినై సర్వులకు దాన ధర్మములు గావించి నా యొక్క జీవితమును సార్థకం గావించుకోవాలని సంకల్పించుకున్నానన్నాడు. వామనమూర్తి చాలా చిన్నవాడు, అంటే కొంచెము కూత ఘనము. అడిగిన కోరిక చాలా చిన్నది, కాని అందులోని అనంతమైన జగత్తు ఇవిడి ఉంటున్నది. అబ్బే వామనమూర్తి, నాకు అధిక దానం అక్కరలేదు, మూడడుగులు మాత్రం నాకు భూమి ఇస్తే చాలన్నాడు. బ్రహ్మాండమంతట ప్రబలుచుండేది తనకు మూడు అడుగులనిచ్చుట ముఖ్యమగునా? కాని ఈ వామనమూర్తి త్రిమిక్రమావతారం ధరించాడు. ప్రపంచమునంతయు కూడాను ఒక్క పాదములో చేర్చుకున్నాడు, ఆకాశమును మరొక పాదంలో తొక్కున్నాడు. బలిచక్రవర్తి, మూడవ పాదములకు స్థలం ఏమైనా చూపించగలవా అన్నాడు. ఏ హృదయము నొసగితే ఈశ నాకు మదిరి దాని నేను అత్యంత మహితమూర్తి, పలక వేరేమి చెప్తు నీ పాద అర్చనకును, ఇదిగో శిరస్సు, దీనిపై నేను మూడవ పాదం పెట్టుకోమన్నాడు. అనగా తన సర్వస్వమును కూడాను అర్పితం గావించుకున్నటువంటి మహాత్యాగమూర్తి ఈ యొక్క బలిచక్రవర్తి. యజ్ఞములు గావించుతున్నటువంటి బలిచక్రవర్తికి అకస్మాత్తుగా ఈ విధంగా పాతాళ లోకమునకు తొక్కడం చేత ప్రజలు చాలా దుఃఖించిపోయారు. కనుక పాతాళ లోకమునకు పోవుట పూర్వము వామనమూర్తిని ఒక్క కోరిక కోరాడు బలిచక్రవర్తి. స్వామి, నేను నా జీవితమును త్యజించి స్వర్గమును చేరుకోవటం నాకు సంతోషమే, కాని ఏ విధమైనటువంటి యొక్క సంకల్పము లేకుండా ప్రజలను నిరాశపెట్టి వారిని దుఃఖింపచేయటము నాకిష్టం లేదు. కనుక ప్రతి సంవత్సరం కూడాను శ్రావణ మాసము శ్రవణ నక్షత్రములందు నా ప్రజలను చూచుకోవడానికి ఒక్కసారి నేను వచ్చేటువంటి అవకాశం నాకు లభించాలని అన్నాడు. అనుగ్రహించమని కోరాడు. సంవత్సరమునకొక పర్యాయము నా ప్రజలను నేను చూడాలి అని ఈ ప్రజాభిమానం చేత తాను ఈ కోరికను కోరుకున్నాడు. బలిచక్రవర్తి పైన ఉండేటువంటి ప్రజల యొక్క అభిమానం యొక్క గుర్తే ఈ ఓణం. ఈ ఓణము రోజు కేరళ ప్రజలందరికీ కూడాను తెల్లవారగానే అభ్యంగ స్నానములు ఆచరించి ఇది రెండూ చేరినటువంటి శ్రావణ మాసమునకు చింగం అని ఒక మలయాళంలో ఒక పేరు ఉంటుంటాది. ఆనాడు కొత్త వస్త్రములు ధరించి వారు ఆనాడు అనేక విధములైనటువంటి యొక్క మధుర పదార్థములను చేసి దానిని ఒక అరటి ఆకులో వడ్డించి చక్రవర్తికి నైవేద్యము చేసి తదుపరి బంధుమిత్రుల చేత చాలా వైభవంగా ఈ ఓణమును జరుపుకుంటారు. ఓణకొడి అని ఒక పేరు మలయాళంలో, అనగా కొత్త వస్త్రములు అని దీనికి అర్థము. ఇది ఆ ఓణమునకు సరి అయినటువంటి ఒక అర్థంగా కూడా గుర్తిస్తూ వచ్చారు. వస్త్రం అనగా ఏమిటి? కేవలం దేహమునకు ధరించినటువంటి కొత్త వస్త్రమే కాదు, దీనికి అంతరార్థం కూడాను బలిచక్రవర్తి నూతన దేహమును ధరించాడు. దేవాలయ ప్రక్తో జీవో దేవ సనాతన, సనాతనమైన దైవత్వము నూతనమైన శరీరము ధరించినట్టుగా ఈ యొక్క పాతాళ లోకములు దొప్పకబడినటువంటి యొక్క ఈ బలిచక్రవర్తి సంవత్సరములకు ఒక పర్యాయము ప్రజాభిమానం అనేటువంటి దేహమును ధరించరావటం చేత ఇది ఒక నూతన వస్త్రంగా భావించుకుంటూ వచ్చింది. సాక్షాత్ భగవంతుని యొక్క అభిమానమును ప్రేమను చూరుకున్నటువంటి యొక్క దేశము కేరళ దేశం. నిజముగా ప్రేమాభిమానం అనేటువంటిది వారు అన్ని విధాలా అనుభవిస్తూ వచ్చారు. ఆనాడు
కేరళ రాష్ట్రమును పరశురామ క్షేత్రమని కూడా అంటారు. అందుకు గల కారణం, దాని చరిత్ర, పవిత్రతను గూర్చి స్వామి ఇలా వివరించారు.
దీనికి మరొక పేరు కూడాను ఉన్నది, పరశురామ క్షేత్రం అని కూడాను దీనికి ఒక మరొక పేరు. దీనికి ఈ పేరు ఎందుకు వచ్చినది? పరశురాముడు కూడాను ఒక అవతార స్వరూపుడు. తన తండ్రిని రాజులైనటువంటి వారు శిరశ్ఛేదనం చేయటం చేత ఆ దృశ్యమును చూచి తల్లి అయినటువంటి రేణుక కుమారుడు దగ్గర లేని సమయంలో చూచి ఓ రామా 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 అని కేకలు వేసింది. నిర్మల చిత్తము కలిగినటువంటి వ్యక్తికి, నిస్వార్థమైనటువంటి భావము కలిగినటువంటి వ్యక్తికి ఎంత దూరంలో ఏ విధమైనటువంటి ప్రదేశములో తాను పిలిచినప్పటికీ వారికి విద్యుత్ శక్తి అనేటువంటి యొక్క తరంగముల చేత, శబ్ద తరంగముల చేత, జ్యోతిర్మయమైనటువంటి యొక్క శబ్దముల చేత అది సన్నిహితమై ఉంటుంటాడు. ఎక్కడో ఉండినటువంటి పరశురామునికి తల్లి కంఠం వినిపించింది. మాతృభక్తి కలిగినటువంటి యొక్క పరశురాముడు కనుక తల్లి కంఠమును చక్కగా ఏకాగ్రత పరుస్తూ వచ్చాడు. ఎన్ని పర్యాలు చెప్పింది ఈమె ఈ జమదగ్ని యొక్క కంఠమును కోస్తుంటే ఆ దృశ్యమును చూడలేక రామా 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 ఈ విధంగా 21 పర్యాయములు పిలిచింది రాముడు. ఇంటికి వచ్చి చూచేటప్పటికి ఆశ్రమంలో తండ్రి మొండము శిరస్సు వేరై ఉన్నది. ఇది కార్తవీర్యుని యొక్క కుమారుడు చేసినటువంటి యొక్క క్రూర కర్మ. నా తల్లి హృదయాన్ని శాంతపరచాలనుకుంటే ఎన్ని పర్యాయములు నన్ను పిలిచినదో అన్ని పర్యాయములు ఈ క్షత్రియులపైన యుద్ధం చేసి యావత్ క్షత్రియులను ధ్వంసం చేయుతానని ప్రతిజ్ఞ పట్టాడు. కనుక 21 పర్యాయములు క్షత్రియులపైన యుద్ధం చేసి రాజ్యములంతా కూడా సాధించి క్షత్రియులందరినీ నాశనం చేశాడు. తిరిగి ఆ యొక్క ఆవేశను ఆవేదనను కొంత చల్లార్చుకుని తండ్రి దగ్గరికి వచ్చి ప్రార్థించాడు. ప్రార్థించేటప్పటికి తండ్రి యొక్క పూర్వీకులు వారి వంశం అనేటువంటిది భరద్వాజ వంశము. భరద్వాజులు వచ్చి ఆ తండ్రి యొక్క శిరస్సును చేర్చి అతనికి ప్రాణమిచ్చాడు. జమదగ్ని నేనొచ్చిన కార్యము పూర్తి అయినదని తలుచుకున్నాడు. తదుపరి తాను జయించినటువంటి రాజ్యమునంతా కూడాను తాను పాలించేటువంటి యొక్క భావము లేకపోవటం చేత కశ్యపుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుకు దానమిచ్చాడు ఈ రాజ్యములంతా. తానే దానమిచ్చినటువంటి స్థానములో తాను ఉండటం ధర్మం కాదనుకున్నాడు. కనుక పరశురాముడు సముద్రమును శోధించి అక్కడ ఒక గట్టును ఏర్పరచుకొని ఆ గట్టు లోపల తాను ఒక గ్రామమును నిర్మించుకున్నాడు. అదే పరశురామ క్షేత్రమని దక్షిణ భారతదేశమునందు కేరళ దేశము ఇది పరశురామ క్షేత్రమని పేరు ప్రఖ్యాతి అయింది. అక్కడ సమీపంలో ఉండినటువంటి మహేశ పర్వతంలో వెళ్లి తాను తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు. అది కూడా కేరళ రాజ్యమందే ఉంటున్నది. కనుక కేరళ రాజ్యమనగా చాలా పవిత్రమైనటువంటి దేశము. ఈ ఓణం అనేటువంటిది కూడాను సరి అయినటువంటి సమయం లోపల ఏర్పడుతూ వచ్చింది. 3 నెలలు కుండపోతగా వర్షములు ప్రారంభమవుతాయి కేరళలో. సూర్యోదయమే అరుదుగా ఉంటాది. ఈ వర్షములు నిలిచిపోయి సూర్యుని యొక్క కిరణముల చేత ప్రకృతిని పవిత్రము గావించి ఎక్కడ చూచినప్పటికీ పచ్చని పంటల చేతను నీలమేఘమైనటువంటి యొక్క స్వరూపము చేతను కలకలలాడుకుంటాది రాజ్యము. కనుక ప్రకృతి కూడాను ఆనందించేటువంటి సమయము ఈ ఓణము యొక్క సమయము. ప్రకృతి తన యొక్క సహజ సౌందర్యాన్ని ధరించి ప్రజలకు కూడాను సహజానందమును అందించేటువంటి చక్కని అవకాశము ఈ ఓణము యొక్క సమయము. పాడి పంటలతో, ధనధాన్యములతో, పండ్లు ఫలములతో చాలా దేహము సౌందర్యంగా ఉంటుంటాది ఈ దేశము ఈ సమయంలో. ఆ యొక్క కేరళ దేశము చూచి చెప్పవలను కాని వర్ణించుటకు వీలు కాదు. ఇది కేవలం దైవ నిర్ణయమైనటువంటి దైవం యొక్క సంబంధమైనటువంటి యొక్క దేశము ఈ కేరళ దేశము. కాని అట్టి పవిత్రమైనటువంటి దేశమున కాలానుగుణ్యంగా కొన్ని కొన్ని పరిస్థితులు మార్పు చెందుతూ వచ్చాయి. దేశకాల పరిస్థితుల ప్రభావం చేత మానవుల యొక్క మనసులు కూడాను మారుతూ వచ్చాయి. మనిషికి మనిషికి మధ్య ద్వేషములు అభివృద్ది అయిపోతూ వచ్చాయి. మనసుకు మనసుకు మధ్య దట్టమైనటువంటి అజ్ఞానం అనేటువంటి మేఘములు ఆవరిస్తూ వచ్చాయి. ఈ విధమైనటువంటి యొక్క వాతావరణముల మార్పు చేతను మనిషి యొక్క తత్వం కూడాను మారుతూ వచ్చింది. ఎంత మారినప్పటికీ భక్తి ప్రపత్తుల యొక్క తపత్తు అనగా విత్పత్తు ఇవన్నీ ఏమాత్రం కూడా మారలేకుండా పోతున్నాయి. ఇది కేరళను రాజ్యాంగ రీతిగా చూసినప్పుడు ఇది కమ్యూనిస్టు ప్రదేశము కమ్యూనిస్టు రాజ్యం అనుకుంటాం. కాదు కాదు, హృదయములు ఈనాటికి కూడాను పవిత్రమైనటువంటి యొక్క భగవత్ భక్తితో లీనమయ్యే ఉంటున్నాయి. ఈ ఓణము దినం అనేటువంటి దినము ఏ వ్యక్తి అయినా కూడాను ఈ యొక్క ప్రేమమయమైనటువంటి యొక్క పండుగలో ప్రవేశించినటువంటి వాడు కేరళలో ఉండనే ఉండదు. వ్యక్తి కూడాను తాను స్నానం చేసి గంధమును ధరించి అనేక విధమైనటువంటి ఈ యొక్క ఉత్సవములకు ఏ ఏ కార్యక్రమంలో పాల్గొనాలో ఆ విధంగా పాల్గొంటుంటారు. దేవాలయములను చూసినప్పుడు కృక్కించి ఉంటుంటారు ప్రజలు. రాజకీయ తంత్రాల వల్ల పైభేదములు కనిపిస్తూ ఉన్నాయి, కానీ అంతర్భేదములు ఏమాత్రం కూడా కనిపించడం లేదు. ఇది స్వార్థము సప్రయోజనంతో సంబంధించినటువంటి మాత్రమే. హృదయమునందు భక్తి ప్రపత్తులు అనేటువంటిది హత్తుకొని ఉంటున్నాయి. జీవుడెవరు దేవుడెవరు అనేటువంటి ప్రశ్నకు వచ్చినప్పుడు కదిలేది జీవుడు, కదలంది దేవుడు అన్నాడు. నిరంతరము మార్పు చెంది చంచలత్వంతో కూడినటువంటిది జీవతత్వం. మారేటువంటిది జీవుని యొక్క లక్షణము, మారినటువంటిది దైవం యొక్క తత్వం. కనుక కొన్ని వేల సంవత్సరములు అయినప్పటికీ కేరళలో ఈ విధమైనటువంటి యొక్క భగవద్భావం అనేటువంటిది మారని ఏకత్వంగా ఉండేటువంటి దివ్యత్వము. కనుక ఈ ఓణము యొక్క మహత్యం అనేటువంటిది ఇట్టిది అట్టిదని కాదు. పరమ భక్తుడైనటువంటి తాతయ్యైన ప్రహ్లాదుడు మనుమడైనటువంటి యొక్క బలిచక్రవర్తి యొక్క చరిత్రకు రెండింటి యొక్క మధ్య లోపల ఇక్కడ తాతకు ఇక్కడ మనుమడికి మధ్యనున్నటువంటి వాడు తండ్రి, అతనే విరోచనుడు, అతనే హేతువాడు. ఈ నాస్తికత్వం అక్కడి నుంచి వచ్చింది. ఈ ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్. రెండు మంచి యొక్క మధ్యలో ఒకటి చెడ్డ చేరి ఉంది, రెండు చెడ్డల యొక్క మధ్యలో ఒక మంచి చేరింది. ప్రహ్లాదుడు పరమభక్తుడు, బలచక్రవర్తి పరమభక్తుడు, మధ్యలో కొంచెం భక్తిహీనమైనటువంటి వాడే ఈ విరోచనుడు. లోకములో ప్రహ్లాదుని యొక్క సంతతి పెరుగుతూ వస్తుండాలి, బలిచక్రవర్తి సంతతి పెరుగుతూ వస్తుందాది. దుర్యోధను యొక్క సంతతి పెరుగుతూ వస్తుండాలి. ఈ మార్పు లేకపోతే ఇది జగత్తే కాదు. జగత్ అదే జగత్. జా పుట్టటం, మరణించటం. పుట్టుటకు పూర్వం ఈ జగత్తు లేదు, మరణించిన తర్వాత ఈ జగత్తు లేదు. కనుక జనన మరణములకు మధ్య నుండి మాత్రమే ఈ జగత్తు చేరి ఉంటుంది. కనుక నేను రెండు మనుషుల యొక్క మధ్యలోనే ఈ చెడ్డ కూడా ఉంటుంటారు. కనుక ఎవరికెవరు సంబంధం లేదు. దేహరీతిగా తాతలు తండ్రులు ముత్తాతలు మనుమనులు అని పిలిచవచ్చు. దేహానుబంధములు మాత్రమే. దేహము పాంచ భౌతికము. దేహము కూలక తప్పదెప్పుడు. దేహి నిరామయుండు. గణుతింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు. నిజంబు చూడా ఆ దేహియే దేవదేవుడు. ఈ దేహం ఏమిటి? మరణపు కొంప, రోగంలో మగ్గడు సేవక గంప, పొందు దుంప, భవసాగరమైన కంప. నేను మరి నమ్మబోకు మనసా హరిపాదములు ఆశ్రయించవే అన్నాడు ప్రహ్లాదు. దేహము నీతికుడుగా మనసు పిచ్చి కోతి. ఈ కోతిని నీవు అనుసరించవద్దు. ఈ నీతి బుడగను నీవు ఆశ్రయించవద్దు. నీవు నీ చిత్తమును అనుసరించు. నీ చిత్తమును శుద్ధి చేసుకో. అప్పుడే దైవత్వం నీకు ప్రాప్తిస్తుంది.
శ్రోతలందరూ విన్నారు కదా, ఒక్క పండుగలో ఎంత అంతరార్థం దాగి ఉందో. బలిచక్రవర్తి వామనుడి కథ స్వామి వివరించగా వినడం మన అదృష్టం. నిజానికి ఈ ఓణం పండుగ ముఖ్యంగా అందించే సందేశం ఏంటంటే, అసలు బలి అనే పదమునకే త్యాగము అని అర్థం. ఈ పండుగ త్యాగం యొక్క ఔన్నత్యాన్ని ఉత్కృష్టతను నిరూపిస్తుంది. త్యాగము వలననే బలిచక్రవర్తి దైవానికి దైవత్వానికి అర్హతను పొందాడు. ఇంకా ఈ పండుగ సత్యవాక్య పరిపాలన విశిష్టతను కూడా నిరూపిస్తుంది. ఎందుకంటే బలిచక్రవర్తి వామనుడికి మాట ఇస్తాడు, మీరు అడిగింది నేను దానం చేస్తాను అని. కాని తన గురువైన శుక్రాచార్యుడు అది గమనించి ఆపినప్పుడు తను చెప్తాడు, లేదు నేను మాట ఇచ్చిన తర్వాత వెనక్కి తీసుకోవడం పద్ధతి కాదు, కాబట్టి నేను మాట ఇచ్చాను కనుక దాన్ని అనుసరిస్తాను అని చెప్తారు. తరువాత భగవంతునికి భక్తునికి మధ్య ఎవరు అడ్డు నిలిచినా వారిని త్యజించటమే ధర్మం. ఈ విషయంలో బలిచక్రవర్తి గురువుగారిని కూడా ధిక్కరిస్తారు, అదే మనం గమనించాం కూడా. ఇంకా చివరిగా చూసుకుంటే భగవంతుని లీలలు అనూహ్యములు. ఒక్కొక్క అవతారంలో భగవంతుడు ఏది ఏ విధంగా మనం ఊహించిన విధంగా అన్ని సక్రమంగా తీర్చిదిద్ది వెళ్తూ ఉంటారు. స్వామి అందించిన ఈ ఉపన్యాసంలోని ఎన్నో సత్యాలను శ్రోతలు గ్రహించి తరించారని తలుస్తున్నాము. మనందరం స్వామి అందించిన ఈ విషయాలను ఆచరించి స్వామి ప్రేమకు పాత్రులం కావాలని స్వామి పాదాల చెంత ప్రార్థిస్తూ సాయి ప్రసాద్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. అన్యదా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ, తస్మాత్ కారుణ్యభావేన రక్షరక్ష సాయీశ్వర. హరిహి ఓం తత్సత్ శ్రీ సాయీశ్వరార్పణమస్తు. ప్రశాంతి నిలయంలో సమయం 4:15. మరికొద్ది క్షణాల్లో మీరు సాయి కుల్వంత్ సభామండపం నుండి ప్రత్యక్ష ప్రసారాలను వింటారు. జై సాయిరాం.
భజన బినా సుఖ శాంతి నహి, హరి భజన బినా సుఖ శాంతి నహి, హరి నామ బినా ఆనంద నహి, హరి హరి నామ బినా ఆనంద నహి, హరి భజన బినా సుఖ శాంతి నహి, జప జాన బినా సంయోగ నహి, జప జాన ప్రభు దర్శ బినా ప్రజ్ఞాన నహి, దయ ధర్మ బినా సత్కర్మ నహి, अपुन नहीं। भगवान बिना कोई अपुन नहीं। हरि नाम बिना परमात्मा नहीं। हरि नाम बिना परमात्मा नहीं। हरि भजन बिना सुख शांति नहीं। भजन बिना सुख शांति नहीं। हरि नाम बिना आनंद नहीं। हरि नाम बिना आनंद नहीं। हरि भजन सुख शांति नहीं।